பூர்ணமதஃ பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்திஹி. கிரிந்தட்டு வாரம் பிருஹதாரண்யக உபநிஷத்துக்கு உபோத்காத்தம், பூர்ணமதா பூர்ணமிதம் சாந்தி பாடானிக்கு அர்த்தம் சூசாம். ஈ பூர்ணமதா பூர்ணமிதம் அனேட்டுவண்டி சாந்தி பாடம் வேதாந்த சாஸ்திரம்லோ செப்பபடினட்டுவண்டி முக்கியமான விஷயம். சர்வம் பிரம்மம், அந்தா பிரம்மமே அனி செப்பபடிந்து. ஆ ஸ்லோகம்லாம் மனம் ஏன் தெலுசுக்குன்னாவண்டே, காரணம் காரியம், பங்காரம் காரணமணி, தானி ஆபரணாலு காரியமணி, பங்காரான்னிச்சே ஆபரணாலு வச்சினை, ஆபரணாலன்னி கூட பங்காரம் மீதனே ஆதாரப்படுன்னை, அவி உண்டடானிக்கு பங்காரமே காரணம். ஆ பங்காரம் ஆபரணாலோ நின்சி பங்காரம் தீசேஸ்தே, பங்காரம் தீசேசாம் அனுக்கோண்டி, லேக்கப்போத்து நாமரூபாலு தீசேசாம் அனுக்கோண்டி, பூர்ணமதா பூர்ணமிதம் காரணம்லோ பங்காரம் உன்னதி, பூர்ணமிதா அண்டே இக்கட கூட பங்காரம் காரணம், ஆபரணாலோ கூட பங்காரமே உன்னதி காரியரூபம்லோ பூர்ணமிதம். பூர்ணாத் பூர்ணம் உதச்சது, ஆ காரணம் நின்சே ஈ யொக்க ஆபரணாலன்னி புட்டினை. பூர்ணஸ்ய பூர்ணமாதாய, ஈ ஆபரணாலோ நின்சி பங்காரம் கனக தீசேஸ்தே, அண்டே ஆபரண பங்காரம் எந்த வெயிட் உண்டோ ஆபரணாலு அந்தே வெயிட் உண்டாய். எந்த வெயிட்டுதோ பங்காரம் மனம் இச்சாமோ ஆபரணம் செய்யட்டானிக்கு, அந்த வெயிட்டுதோனே ஆபரணம் உண்டுது. பங்காரம் எந்த வெயிட்டுதோ இஸ்தே அந்த வெயிட்டுதோ ஆபரணம் உண்டுது. அந்தக்கனே வெயிட் சூஸ்கொண்டு தீசுக்கொஸ்தாம் வச்சேடப்படு. அந்தலோ நின்சி ஆ நாம ரூபான்னு தீசேசாம் அனுக்கோண்டி, ஆபரணம் அனேதான்னு தீசேஸ்தே ஏம் உண்டுது, பங்காரமே உண்டுது. இப்படி உபனிஷத்து ஏன் செப்துனது, பிரம்மம் நின்சே ஈ ஜகத்து புட்டிந்தி, பிரம்மம் நின்சே ஈ ஜகத்து வச்சிந்தி, ஈ ஜகத்தந்தா கூட பிரம்ம காரியம் பிரம்ம காரணம். ஈ காரியம் அனே ஜகத்து பிரம்ம காரணமைன பிரம்ம கண்டே வேறுகா லேது. பூர்ணமதா பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணம் உதச்சதே, ஆ பூர்ணம் நின்சே ஈ பூர்ணமைன ஜகத்து வச்சிந்தி. பூர்ணஸ்ய பூர்ணமாதாய, ஈ பூர்ணமைன ஜகத்து நின்சி மனம் பூர்ணம் தீசுக்குண்டே, பூர்ணம் அண்டே பரிபூர்ணமைனட்டுவண்டி நித்தியமைனட்டுவண்டி சத்தியமைனட்டுவண்டி பிரம்மாண்ணி கனக தீசுக்குண்டே ஏ மிகுலுத்துந்தி அண்டே பிரம்மமே மிகுலுத்துந்தி. நாமரூபாலனேவி நிஜங்க லேவு. எட்லாகைத்தே கொலுசு திதுலு காஜுலு இவனேவி மன ஊருக்கு மாட்ட மீத உன்னவே காணி நிஜங்க லேவு, அவி பங்காரம் கண்டே வேறுகா லேவு. கனுக ஆபரணாலோ நுஞ்சி பங்காரம் தீசுக்குண்டே காஜு மிகுலுத்துந்தா செயின் மிகுலுத்துந்தா ஏ மிகுலுத்துந்தி, பங்காரமே மிகுலுத்துந்தி. அதே விதங்க ஈ பிரம்மாண்ணி கனக மனம் தீசுக்குண்டே ஆ நாமரூபாலனேவி நிஜங்க லேவு. மனம் சூசே வஸ்தூலு ஈ நாமரூபாலன்னீ கூட நிஜம் காது, பிரம்மமே சத்யம், உனிக்கு எருக அதே சத்யம். கனக ஈ நாமரூபம் ஈ ஜகத் நாமரூப கிரிய, ஈ ஜகத்து ஈ நாமரூபாலன்னிட்டு கூட ஒரு கிரிய ஒரு பணி உண்டுது, அவன்னி தாத்காலிகம் அவி சத்தியம் காது. அந்தக்கனி இப்படி எவரைனா மனக்கு தேவுடு உன்னாடா அடிகிட்டே தங்க மாளிகைக்கு தீசுபோய் பங்காரம் உன்னதா அடிகிட்டே எட்லா உண்டி நவ்வுத்துனாரு சூசாரா, நவ்வு வஸ்துந்தி ஆ மாட செப்தேனே. தங்க மாளிகைக்கு தீசுக்கெள்ளி ஹாலந்தா சூஸ்துவாடு ஏమండి பங்காரம் எக்கடுந்தண்டி அனு அடிகாடு அனுக்கோண்டி, ఏమంటామండి, పిచ్చివాడు అంటాం. ఇప్పుడు భగవంతుడి దృష్టిలో మనందరం పిచ్చివాళ్ళమే, మన జ్ఞానం రాకపోతే పిచ్చివాళ్ళం, జ్ఞానం వస్తే భగవత్ స్వరూపులం. అందుకే బ్రహ్మమని ఏదైతే చెప్తున్నామో మనం, ఆయన అన్నమాచార్యుల వారు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు. ఇంకొక భక్తుడేమో అంతా రామమయం అన్నాడు. ఇంకొక భక్తురాలేమో అంతా కృష్ణమయం అన్నది. ఇప్పుడు బ్రహ్మమయమా కృష్ణమయమా రామమయమా ఏదో ఒకటే అయి ఉండాలి కదా. అంతా ఉన్నది బ్రహ్మమే అన్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన అంతా ఉన్నది రాముడే అన్నాడు, ఇంకొకళ్ళు ఏమో అంతా కృష్ణుడే అన్నాడు. అయితే ఇప్పుడు కృష్ణుడా ఉన్నది రాముడా ఉన్నది బ్రహ్మమా ఏదో ఒకటే కదా ఉండాలి అంతా ఉంటే. అప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? బ్రహ్మమే రాముడు, రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు, రాముడే బ్రహ్మం. అందుకే రామబ్రహ్మం అని పెడతారు పేరు. విన్నారా రామబ్రహ్మం? కనుక ఎవరైనా దేవుడు ఉన్నాడా అని అడిగితే, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అనుకోండి, ఎక్కడ ఉన్నాడు అంటావేమిటి? ఆ ఉన్నాడు అని అంటున్నావు చూసి ఆ ఉన్నదే భగవంతుడు. ఇంగ్లీష్లో చెప్తే వేర్ ఈజ్ గాడ్ అని అడిగారు అనుకోండి, వేర్ ఈజ్ గాడ్, ఐజ్నెస్ ఈజ్ గాడ్, ఐజ్నెస్ ఈజ్ గాడ్. తెలుగులో ఎలా చెప్తాం? దేవుడు ఎక్కడ ఉన్నాడు ప్రశ్న. ఆ ఉన్నాడు అనేదే దేవుడు. ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నావు చూసావా, ఆ ఉన్నది అనేదైతే ఉందో అదే భగవంతుడు. ఇప్పుడు ఇదంతా అర్థం కావడానికి ఎందుకు ఇంత కష్టపడాలి చెప్పండి? దానికి బృహదారణ్యకోపనిషత్తు ఉపాసనలతో మొదలు పెడుతుంది. నీకు ఇంకా చక్కగా చూసారు అదేంటారు, నువ్వులు కానీ ఏ ధాన్యమైన కొబ్బరి కానీ ఇవన్నీ వాటిట్లో నూనె ఉంటుంది. ఆ నూనె తీయాలి అంటే దాన్ని ఏం చేస్తాం? గానుగలేసి తిప్పాలి. తిప్పితే కానీ దాంట్లో నుంచి సారం రాదు. ఆ పిప్పి అంతా పోవాలి. పిప్పి పోయినప్పుడే సారం. మీకు పిప్పి కావాలా సారం కావాలా? ఎవరికండి పిప్పి కావాలి? ఆ చెరుకు గడ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ముక్కలు ముక్కలు చేసి దాంట్లో మిషన్లో వేస్తాడు. ఆ చెరుకులో మనం ఆస్వాదించేది రసమా ఆ చెరుకు చెక్క? పిప్పి అది. అందుకనే దాన్ని రసం తీసుకొని పిప్పిని పారేస్తాం. ఇప్పుడు ఎందుకు ఈ ఉదాహరణ అంటే, మన బుద్ధి అంతా కూడా మనస్సు అంతా కూడా లోపల దాంట్లో ఒక సారం ఉన్నది. ఆ సారం, ఈ సారాన్ని తెలుసుకోవాలంటే దాన్ని సారం తీయాలి. దాన్ని ఎక్కడ ఏ గ్రైండర్లో వేయాలి? ఇప్పుడు మన బుద్ధిని ఒక అది మూల పదార్థం అంటారు చూసారా, నువ్వుల్లో నుంచి నూనె కావాలి, చెరుకు గడలో నుంచి చెరుకు రసం కావాలి. ఇప్పుడు మన బుద్ధి అనేటటువంటిది ఒకటి ఉంది, రా మెటీరియల్ మూల పదార్థం. దాంట్లో నుంచి మన బుద్ధి సూక్ష్మతను బయటికి తేవాలి. దాంట్లో నుంచి మన బుద్ధి, బుద్ధిలో నుంచి బుద్ధి సూక్ష్మతని బయటికి తేవాలి. బయటికి తేవాలంటే ఏ మిషన్లో వేయమంటారండి? వాషింగ్ మిషన్లో వేయమంటారా? వాషింగ్ మిషన్లో వేయలేవు, గ్రైండర్లో వేయలేవు, మిక్సీలోనూ వేయలేవు. మరి ఏదో ఒక పద్ధతి చెప్పండి మాకు. ఆ మనస్సు బుద్ధి యొక్క సూక్ష్మతని మనం బయటికి తీయాలి. ఆ బుద్ధి సూక్ష్మమైనప్పుడే ఈ సూక్ష్మ విషయం మనకు అర్థమవుతుంది. ఈ పూర్ణమదః బ్రహ్మము సత్యం అంతా బ్రహ్ముడే, అంతా భగవంతుడే. ఉనికి ఎరుక అంటారు, ఏమిటేమిటో అంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు, రకరకాల మాటలు నేర్చుకున్నాం కానీ విషయం అంతుపట్టడం లేదే అంటే, నాయన నీ బుద్ధిని బాగా సూక్ష్మం చెయ్యాలి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఈ జ్యూస్ కంటే కూడా ఇంకొక ఉదాహరణ, కత్తి సామం పదును పెడతాం చూసారా, సాన పెట్టడం అంటారు, పదును పెట్టడం అంటారు. పదును లేకపోతే అది టమాటాను కూడా కట్ చేయదు. పదును లేకపోతే కత్తికి, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కొంచెం టఫ్, మీరు అర్థం చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళి ఆలోచించండి. అందులో కూడా ఉంది అర్థం ఆ ఎగ్జాంపుల్లో కూడా. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, కత్తి చాకు కానీ కత్తి కానీ దాన్ని ఒక రాయి గీసి రుద్దుతాం. రుద్దినప్పుడు ఏమవుతుందంటే షార్ప్గా అవుతుంది. షార్ప్గా అయినప్పుడు అది గట్టి గట్టి పదార్థాలను కూడా నరకగలదు, కట్ చేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే, మీరు ఎంతటి బ్రెడ్ కట్ చేయాలన్నా కట్ చేయలేరు, టమాటా కట్ చేయాలన్నా కట్ చేయలేరు, ఏమి చేయలేరు. చాకే కత్తే, కానీ పదును లేదు. పదును లేని కత్తి ఒక కత్తె, దాని పని అది చెయ్యగలదా? చెయ్యలేదు. మన బుద్ధి కూడా అంతే. పదును లేని బుద్ధికి, సాన పెట్టని బుద్ధికి, అంటే సూక్ష్మత అనమాట, సాన అంటే ఇక్కడ సూక్ష్మత, బుద్ధికి సూక్ష్మత కావాలి, చాలా సూక్ష్మం కావాలి. అందుకని సూక్ష్మమైన విషయాల్ని ఆలోచించాలి మనం. మనం కంటికి కనపడే విషయాలన్నీ స్థూలం, స్థూల విషయాలను గురించి ఆలోచిస్తాం, స్థూల విషయాలు అర్థం చేసుకుంటాం, కానీ సూక్ష్మ విషయాలను అర్థం చేసుకోలేకపోవడానికి కారణం మన బుద్ధి స్థూలంగా ఉన్నది. స్థూల విషయాలనే బాగా అర్థం చేసుకుంటుంది బుద్ధి, అంటే స్థూలంగా ఉంది అని అర్థం. సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళకి స్థూలాన్ని గురించి అంతగా పట్టించుకోరు. వాళ్ళు ఏ చీరలు కట్టుకున్నారా, వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళ వెయిట్ ఎంత, వాళ్ళ ఆస్తి ఎంత, వాళ్ళ ఇల్లు ఎంత, వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉంది, ఇవన్నీ స్థూలం కదండి. ఇవన్నీ అంతగా పట్టించుకోరు సూక్ష్మ బుద్ధి ఉన్నవాళ్ళు. బాహ్యమైన దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఆంతరంగికమైన దానికి ప్రాధాన్యం ఇవ్వడం సూక్ష్మత అంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఆ టీవీలో ఏం ప్రోగ్రాం వస్తుంది, ఈ ప్రోగ్రాం వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందా, లేకపోతే అది తిందామా, ఇది తిందామా, స్థూలం గురించి ఆలోచిస్తారు ఎక్కువ, సూక్ష్మాన్ని గురించి ఆలోచించలేరు. అలా సూక్ష్మాన్ని గురించి ఆలోచించాలంటే మనస్సు, బుద్ధి సూక్ష్మమైన విషయాల మీద చింతన చేయాలి. అలా చేయడమే ధ్యానం అంటారు, ఉపాసన అంటారు. కనుక మొదటి అధ్యాయంలో బృహదారణ్యకోపనిషత్తులో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఖండాన్ని బ్రాహ్మణం అంటారని చెప్పాను కదా, 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఒక్కొక్క బ్రాహ్మణ సారాంశం చూస్తాం మనం. ఈ సారాంశం చూడటానికి ముందు దానికి ఉపోద్ఘాతం కావాలి కదా, అదే నేను చెప్పే ఉపోద్ఘాతం. ఇప్పుడు ఉపాసనలు చెప్పబడినాయి. దేనికయ్యాయి ఉపాసనలు అంటే, ఇవన్నీ వైదిక ఉపాసనలు, మనలాగా రాముడు కృష్ణుడు ఉపాసనలు కాదు. మీకు అవి దొరకవు ఇక్కడ ఉపనిషత్తుల్లో, అవి పురాణాల్లో దొరుకుతాయి. దేవిని పూజించడం, కృష్ణుణ్ణి ఆరాధించడం, రాముణ్ణి ఆరాధించడం, శివుణ్ణి ఆరాధించడం, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, మనకు పురాణాల్లో ఉంటాయి. కానీ ఉపనిషత్తుల యొక్క విషయం జ్ఞానమే. ఉపనిషత్తుల్లో ఆ ఏకరూప ఉపాసన ఉండవు. మరి ఏదో ఉపాసనలు చెప్పారన్నారు కదా, అవి ఏమిటి అంటే విశ్వరూప ఉపాసన, వైదిక సంబంధమైనటువంటి ఉపాసనలు, వైదిక మంత్రాలకు సంబంధించిన ఉపాసనలు. మన తైత్రీయ ఉపనిషత్తులో చూసాం సంహితోపాసన, ఆచార్య పూర్వ రూపం అంతేవాస్యుత్తర రూపం, అట్లా చూసాం. అంటే విద్య, విద్యను గురించి గురువు చెప్పడం, ఇదన్నీ కూడా దాని మీద ఉపాసన చేయమన్నారు. ఏం ఉపాసన అండి అది? అది వైదిక ఉపాసన. ఈ ఉపాసనలన్నీ ఇప్పుడు మనకు తెలియవు, అర్థం కావు, ఇప్పుడు ఎవరు చేయడం లేదు కూడా. ఎవరైనా ఉపాసన చేస్తే దేవి ఉపాసన చేస్తారు, లలిత ఉపాసన చేస్తారు, హనుమాన్ ఉపాసన చేస్తారు, శివుడు ఉపాసన చేస్తారు, కృష్ణుడు ఉపాసన, రామ ఉపాసన చేస్తారు. కానీ పూర్వ రూపం ఉత్తర రూపం ఎవరింటి చేస్తారు? అక్షరాల మీద చెప్పాం ఉపాసన శిక్షావళిలో. మొదటి అక్షరం, రెండవ అక్షరం, రెండు కలిసి సంధి, దాని గురించి ఉపాసన అన్నాం. అప్పుడు చెప్పాను అవన్నీ వైదిక ఉపాసనలన్నీ. అంతేకాకుండా విశ్వరూప ఉపాసనలు ఉన్నాయి. అగ్ని మీద ఉపాసన చేయడం, వాయుదేవత మీద ఉపాసన చేయడం, ఈ విశ్వం అంతా కూడా భగవంతుడని ఆరాధించడం విశ్వరూప ఉపాసన. ఆ ఉపాసన కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం విష్ణు సహస్రనామంలో క్షీరోధన్వ ప్రదేశే శుచిమణిమిల సత్సైకతే మౌక్తికానాం, అక్కడ చెప్పేటప్పుడు కూడా ఈ యొక్క సృష్టిని గురించే వస్తుంది. లలిత సహస్రనామంలోనూ అంతే, ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటి గురించి వస్తుందన్నమాట. సూర్యుడు చంద్రుడు ఆయన కళ్ళని, ఆకాశం ఆయన శరీరం అని అవన్నీ చూస్తారు కదా మీరు విష్ణు సహస్రనామంలో. అవన్నీ విశ్వరూప ధ్యానాలు. అవి పారాయణానికి కాదు, ధ్యానానికి. చాలామంది దాని మీద మనసు పెట్టరు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, ఆ ఆకాశ వర్ణన ఆయన చెప్పేటప్పుడు అదంతా చూస్తే అది ధ్యానానికి, ధ్యానానికి ఎక్కువ మనసు పెట్టాలి. రమణ మహర్షి చెప్పినట్లుగా కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ అన్నారు. ఈ స్థూల బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అర్చనలు, పూజలు, కొబ్బరికాయలు కొట్టడం, గణగణగణలు వాయించడం, ఈ కాయిక కర్మ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తున్నారు కనీసం, అదన్న అక్కడ మొదలు పెట్టాలి. ఆ స్థూలంగా చేయడం, స్థూలం నుంచి దాటి వాక్, కాయికగా పూజ, వాచిక పూజ. కొంతమంది పారాయణాలు చేస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. గొంతు నొప్పి పుట్టిందాకా చెప్తారు, జపం చేస్తూ ఉంటారు. వాక్ కర్మ. కొంతమంది ఏమో వాక్కుతో చేయరు, శబ్దాలు చేస్తుంటారు. పూజ చేసేటప్పుడు ఎక్కువ శబ్దాలు ఉంటాయి, మంత్రాలు తెలియవు వాళ్ళకి. వీరికి పైకి తెలుస్తూ ఉంటాయి వాళ్ళు చేసేవన్నీ కూడా. అది కాయిక కర్మ అంటారు. పుష్పాలు వేయడం, ఆరతి ఇవ్వడం, ప్రదక్షిణం చేయడం, మంత్రాలు తెలియవు, పారాయణం చేయరు, ఏం చేయరు. అది కాయిక కర్మ. కాయిక పూజలు చేసేవాళ్ళు ఎక్కువ ఇప్పుడు కలియుగంలో. వైదిక కర్మలు అటు ఉంచండి, కాయిక కర్మలు చేసేవాళ్ళు ఎక్కువ. కొంతమంది వాచిక కర్మ ఎక్కువగా చేస్తారు, పారాయణం చేస్తారు, చదువుతారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదువుతూనే ఉంటారు, గడగడ స్తోత్రాలన్నీ కూడా. వాచిక కర్మ, వాచిక పూజ, ఆరాధన. కానీ కొంతమంది శబ్దం చేయకుండా, శారీరకంగా ఏమి పనులు ఉండవు, వాచికంగా కూడా బయటికి ఏం మాట్లాడరు, మానసికంగా చేస్తారు. మానస పూజ, మానస ఆరాధన. ఏమన్నారు రమణ మహర్షి, చింతనం క్రమాత్ అన్నారు. మనం క్రమంగా చూస్తే కాయకం కంటే వాచికం గొప్ప, వాచికం కంటే మానసం గొప్ప అన్నారు. ఎందుకండి గొప్ప అన్నారు ఆయన? నువ్వు మానసంగా చేస్తుంటే చేస్తున్నావా లేదా మాకేం తెలుస్తుంది, కాయికంగా చేస్తేనే కదా అందరికీ తెలుస్తుంది అన్నాడు. అందరికీ తెలియడానికే పూజ చేసేది, కాయికంగా మొదలుపెట్టు, వాచికంగా చెయ్యి, తర్వాత మానసంగా చెయ్యాలి. అది ప్రాధాన్యం. ఉపాసనలన్నీ మానసికం, ఉపాసనలన్నీ మానసికంగా చేస్తాం, మనస్సుతో చేస్తాం. అది పరిపక్వత వచ్చింది అని అర్థం పూజలో, భక్తిలో. ఉత్తమం అన్నారు ఆయన రమణ మహర్షి. పూజనం జపం చింతనం క్రమాత్ ఉత్తమం అన్నారు. కాయ వాంగ్మనః కార్యం ఉత్తమం, పూజనం జప చింతనం అన్నారు. చింతనం ఉత్తమం, చింతనం అంటే ధ్యానం, ఉపాసన. ఎందుకు ఉత్తమం అన్నారు అంటే సింపుల్, మనసు సూక్ష్మం, మనసు చాలా సూక్ష్మం. ఈ కాయికం అనేది స్థూలం, వాచికం అనేది కూడా స్థూలం. ఆ స్థూలమైనటువంటిది చేసే కొద్దీ కూడా నువ్వు స్థూలంగానే ఉంటావు, స్థూల విషయాలనే అర్థం చేసుకుంటావు. మానసికమైనటువంటి ఆ ఉపాసన, మానసిక కర్మ, ఆ ఉపాసన చేయనంత వరకు నువ్వు ఆ ధ్యానం, ఉపాసన, మానసికంగా పూజ చేయడం, మానసికంగా జపం చేయడం, మానసికంగా చేయనంత వరకు నువ్వు నీ బుద్ధిని సూక్ష్మం చేసుకోలేవు. కనుక మానసికంగా ఉపాసన చేయాలి. అది చేస్తే మనకు బుద్ధి సూక్ష్మం అవుతుంది. అలా సూక్ష్మం కావాలి అంటే చాలా సాధన చెయ్యాలి. ఎందుకంటే స్థూలం తేలిక, సూక్ష్మం కష్టం. తెలుసుకోవడం కష్టం. కనుక నువ్వు సూక్ష్మమైనటువంటి ధ్యానం చెయ్యి, మానసికంగా చెయ్యి. మానసికమైనటువంటి పట్టు దొరకాలి అంటే కాయిక వాచికాలు తరోగా చేసి ఉండాలి. కాయిక వాచికాలన్నీ చేసిన వాళ్ళకి పూర్ణంగానే, వాళ్ళకి మానసికంగా నిలుస్తుంది మనస్సు. అసలు ఈ విషయం తెలుసుకోవాలి కదా మనం ముందు, కాయికం ఏమిటి, వాచికం ఏమిటి, మానసం ఏమిటి. మానసికం అనేది వాచికం లేకుండా రాదు, వాచికం అనేటువంటిది కాయికం లేకుండా రాదు. అందుకని చక్కగా మన వాళ్ళు చెప్పారు, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్. మనసా వాచ కర్మణ అన్నారు. కాయిక వాచిక ఈ పదాలు వస్తూనే ఉంటాయి. చూశారు మన వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు, ముందు కాయికంగా మొదలుపెట్టు. చిన్నప్పుడు పిల్లల చేత మానసికంగా చేయించగలమా? వాళ్ళ చేత కాయికంగా చేయించాలి, వాచికంగా చెప్పించాలి. ఒరే నువ్వు కూర్చొని ధ్యానం చేయరా అంటే 6 ఏళ్ల పిల్లవాడిని ఏం చేస్తాడు ధ్యానం? చేయలేడు. అందుకని 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు కూడా బాగా కాయికం వాచికం చెయ్యాలి. అలా చేయంగా చేయంగా త్వరగా మానసికంగా చేయడానికి శక్తి వస్తుంది. ఇప్పుడు మనం ఏమిటంటే, మామూలు ప్రజల కథ ఏమిటి అసలు, 35 సంవత్సరాలప్పుడు 40 సంవత్సరాలప్పుడు వాళ్ళు కాయికంగా వాచికంగా మొదలు పెడతారు. ఇది 10 సంవత్సరాలు, అది 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆయాసం వస్తుంది, సరిపోతుంది, టైర్డ్నెస్, మానసికంగా చేయడం మొదలు పెడతారు. చెప్తున్నా ఎందుకంటే చిన్నప్పుడు ఈ భక్తి పూజలు అలవాట్లు లేని వాళ్ళు ఏదో కొద్ది వయసు వచ్చిన తర్వాత మొదలు పెడతారు, అప్పుడు కాయికంగా మొదలు పెడతారు చాలామంది. అందుకనే ఏ కుటుంబంలోనైతే పూజా పద్ధతి విధానం చక్కగా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారో పిల్లలకి, వాళ్ళు కొద్ది 20-25 రాగానే మానసికంగా చేయడానికి శక్తిని పొందుతారు. ఇప్పుడు ఏం చెప్దాను చెప్పదలుచుకున్నానంటే, మానసికమైనటువంటి దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా కాయిక వాచిక కర్మల మీద మనం మనసు పెట్టామంటే ఇంకా స్థూలంగానే ఉండిపోతాం. స్థూలంగా ఉంటూ ఉంటూనే భక్తి 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 అంటే స్థూల విషయాలపైన భక్తి ఉంటే, అరే శాస్త్రంలో సూక్ష్మ విషయం గురించి చెప్పింది, మానస పూజ చెప్పింది, మానస ఆరాధన చెప్పింది, మానస పారాయణం చెప్పింది, అది ఉత్తమం అని చెప్పిన విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి కదా. ఎందుకు ఉత్తమం అన్నది శాస్త్రం. నువ్వు సూక్ష్మ విషయాన్ని తెలుసుకుంటావని ఒక రోజుకి అది ఉత్తమం అని చెప్పింది. ఇది ఉత్తమమని మనకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? గురువు దగ్గరికి వస్తేనే కదా తెలుస్తుంది, శాస్త్రం చదివితేనే కదా తెలుస్తుంది. అందుకని ఏకరూప ఉపాసన చేసేటప్పుడు కూడా మానసంగా చేయడం మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా, 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా కాయికంగా వాచికంగా చేస్తూ కూర్చుండి ఇంకెప్పుడు ఎదుగుతాం మనం. అది చూసారా, ఆచార సంపన్నులు అంటే ఎవరు అర్థమైందా ఇప్పుడు? ఎందుకు ఆచారం, ఎందుకు పూజలు, ఎందుకు అనుష్ఠానాలు అంటే తెలిసిందా ఇప్పుడు? ఆయనకి ఏం పని లేదండి, పొద్దు ఊకులు ఏదో చేస్తూనే ఉంటాడు అనుష్ఠానం అన్నాడు. చేయకపోతే ఏం చేస్తావు, టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తుంటావు, అంతకంటే ఏం చేస్తావు నువ్వు? అందుకనే బుద్ధి పెరగడంలో మనుషులకి అలా ఆచారం అనుష్ఠానం చేయడం వల్ల రోజు ఉదయం పూజ, సాయంకాలం పూజ, ధ్యానం చేయడం, జపం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి త్వర త్వరగా సూక్ష్మమైన బుద్ధి వస్తుంది, చక్కగా అర్థమవుతుంది ఏం చెప్పినా కూడా. అప్పుడు ఏం చేయాలి, ఈ ఏకరూపం నుంచి నువ్వు, ఏకరూపం అయితే ఏమవుతుంది, కృష్ణుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, దేవి గొప్ప, హనుమంతుల వారు గొప్పవారా? చెప్పాను కదా, హనుమంతుల వారిలో కూడా మైలాపూర్ హనుమంతుడు గొప్పవాడా, ఆళ్వార్పేట హనుమంతుడు గొప్పవాడా, నంగనల్లూరు హనుమంతుడు హనుమాన్ గొప్పవాడా, ఇట్లా ఆలోచిస్తారు ఏకరూపంలో కూడా. బాలాజీ ఉన్నాడు హైదరాబాద్లో, బిర్లా టెంపుల్ బాలాజీ, తిరుపతిలో బాలాజీకి డిఫరెన్స్, ఇక్కడ వెంకటనారాయణ రోడ్లో ఉన్న బాలాజీ డిఫరెంట్, అయ్యప్ప కూడా అంతే. మహాలింగపురం అయ్యప్ప గొప్ప, అన్నానగర్ అయ్యప్ప గొప్ప, లేకపోతే శాంతంలో ఉన్నట అయ్యప్ప గొప్ప, ఇట్లా ఒక దేవుళ్ళోనే మళ్ళీ ఇట్లాంటివన్నీ వస్తాయి. ఏకరూపంలో ఉన్నంతసేపు నీకు ఇట్లా భగవంతుణ్ణి హెచ్చు తగ్గులుగానే ఆలోచిస్తావు, దాంట్లో నుంచి బయటపడలేవు. అప్పుడు నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప కాదు అని చెప్పేటటువంటి ఈ మనసులో మనస్పర్ధలు వస్తాయి, గర్వం అహంకారం. దాని కొరకు చెప్తుంది శాస్త్రం, ఈ ఏకరూపాన్ని నుంచి దాటి నువ్వు ఆ రూపాన్ని అన్నిట్లో చూడడం నేర్చుకో, విశ్వరూప ధ్యానం చెయ్యి అన్నది. విశ్వం మొత్తం కూడా ఆయన రూపమే అని ధ్యానం చెయ్యి. ఇంక ఎప్పుడు ఏకరూపం నుంచి బయటపడేది నువ్వు? చూడండి, కాయిక వాచికాల నుంచి బయటపడి మానసికానికి రావాలని చెప్పాను, అదొక మెట్టు. అదేవిధంగా ఇక్కడ ఏకరూపంలో నుంచి నా ఇష్టదైవం 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 అని చెప్పి ఎంతకాలం కూర్చుంటావు? రాముణ్ణి ఆరాధించాను ఆరాధించాను ఆరాధించన్నాడు, తిడుతూ ఉంటాడు ప్రపంచాన్ని అంతా కూడా, లోకాన్ని తిడుతూ ఉంటాడు, భక్తుడని చెప్పుకుంటుంటాడు, కానీ ఇరువు పొరుగుల్ని, పక్క వాళ్ళని, చుట్టాలని, బంధువుల్ని, ఇంట్లో వాళ్ళని తిడుతుంటాడు. చూసారా, ఆ ఏకరూప భక్తి వల్ల కూడా మనిషిలో ద్వేషం, కోపం, తాపం, ఈర్ష, అసూయ అందరి మీద, అంటే దేవుడు వేరు, ఈ ప్రపంచం వేరు. చూసారా, అట్లా దేవుణ్ణి మనం వెలివేస్తున్నట్లే, ఇది వెలివేయడం అంటారు, ఎలియనేషన్ అంటారు దయానంద స్వామీజీ, ఎలియనేషన్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఒక రూపంలోనే చూస్తూ ఆయన ఇక్కడ ఉన్నాడు లేదా అక్కడ ఉన్నాడు, ఇదంతా కూడా ఈ జగత్తంతా కుళ్ళిపోయింది పాడు ప్రపంచం అంటున్నాడు అనుకోండి, అంటే దేవుడు ఇక్కడ లేడు అక్కడెక్కడో ఉన్నాడని చెప్పి ఆయన వెలివేసినట్లే కదా. తెలుగులో చెప్పాలంటే వెలివేయడం, బ్యానిష్ చేయడం అంటారు. మనం చక్కగా చేస్తున్నాం ఇప్పుడు, అందరు చేసేది అదే, ఆయన అస్సలు మంచివాడు కాదండి, ఆవిడ అస్సలు మంచిది కాదండి, ఇది లోకం బాగలేదండి, అంటే ఈ లోకం వేరు దేవుడు వేరు, ఈయన వేరు దేవుడు వేరు, దేవుడు మంచివాడు వీడు మాత్రం మంచివాళ్ళు కాదు. అప్పుడేమైంది, ఆ భక్తి వల్ల నీలో ఒక శుద్ధత వచ్చిందా? నీ ఆలోచనలో రాలేదు, నీ ఆలోచనలు నిన్నే బాధ పెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడు అక్కడే ఉన్నాడు, ఇక్కడంతా కూడా అన్ని సమస్యలు కష్టాలు అన్ని భయాలు చూస్తూ ఉన్నావు అనుకో, నీ సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడంలే. ఏకరూపం ఇంతకాలం పూజించానండి దేవుణ్ణి, నాకేం చేశాడు ఆయన, ఎన్ని కష్టాలు ఇచ్చాడు అంటున్నావు. చూశారా, నీ భక్తి వల్ల ఆరాధన వల్ల నీకేమి శాంతి రాలేదు. ఎందుకంటే నువ్వు తర్వాత స్టెప్కి ఎదగలే, ఎదగకుండా అందులోనే కూర్చున్నావు. మొదటి క్లాసులోనే కూర్చొని రెండో క్లాసుకు రాకుండా ఎందుకు రాలేదంటే చెప్పేవాళ్ళు లేక, శాస్త్రం తెలియక. శాస్త్రం ఏం చెప్తుంది, నాయన నీ ఏకరూపం నేను ఎదగడం కోసం ఇచ్చాను కొంతకాలం. నువ్వు ఏ ఏకరూపాన్ని అయితే ఆరాధించావో ఆ దేవుడు అంతటా ఉన్నాడు కదా, అంతటా ఉన్నప్పుడు అన్నిటా చూడటం నేర్చుకోవచ్చు కదా. ప్రహ్లాదుడు చూశాడు అట్లా, మీరాబాయి చూసింది, త్యాగరాజు చూశాడు, అంతటా కూడా ఆ పరమాత్ముణ్ణి వాళ్ళ ఇష్టదైవాన్ని చూశారు. అందుకని వాళ్ళు దేన్ని ద్వేషించరు, ఎవరిని నిందించరు. ఈ లోకం మీద ఒక చెడు ఆలోచన రాదు వాళ్ళకి, ఎవరు వాళ్ళని బాధ పెట్టినట్టుగా వాళ్ళు అనుకోరు. చూశారా, వాళ్ళకి ఎవరి మీద కోపము రాదు. ఏ నా దేవుడే అంతటా ఉన్నాడు, ఇది విశ్వరూప భావన. దీనివల్ల ఏంటి ప్రయోజనం మనకు అంటే, ఈ విశ్వ దైవికమైనటువంటి ఆలోచన అన్నమాట. ఇది విశ్వం అంతా కూడా దైవస్వరూపం అని మన ముందున్నటువంటి ఆలోచనలు, భయం, కోపం, ద్వేషం, ఈ ఆలోచనలు ఉంటున్న మనస్సు మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నేను అన్నిట్లా ఆయనే చూస్తున్నాను. సూర్యుడు చంద్రుడు ఆయనే, ఆపహ జ్యోతి ఔషధము ఔషధులు అన్నీ కూడా ఆయనే. తైత్రీయంలో చూశాం, పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశోవాంతర దిశాః, చంద్ర సూర్య అగ్ని ఇవన్నీ కూడా ఆకాశ ఆత్మా, పృథివీ పంచభూతాలు అన్ని భగవంతుడే అని మనం చదువుకుంటున్నామేనే కానీ మనకు ఆ భావన రావాలి. అది చూస్తున్నప్పుడు అంతా ఆయనే, అంతా ఆయనే. మన ఆలోచనలు దైవికంగా మారుతాయి. డివినైజేషన్ అంటారు దీన్ని. నేను ప్రపంచాన్ని చూడటం లేదు, భగవాన్ ప్రపంచ రూపంలో ఉన్న భగవంతుడిని చూస్తున్నాను. చూసారా, ఇంతకుముందంతా దేవుడు పూజా రూమ్లో, తర్వాత మూసేసి యథాస్థానం ప్రతిష్టాపయామి, ఇంకా పోట్లాటలు, అరుపులు, కీచులాటలు, ద్వేషం, అన్నీ అందరిలో లోపాలే కనపడుతూ ఉంటాయి మనకు. ఎందుకంటే మనం ఆ క్షణం పూజ చేస్తాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం, మర్చిపోతాం. శాస్త్రం అంటుంది అది కాదు, అది భక్తి, ఒక మెట్టు భక్తి. అందులో ఉంటే నీకు ఆనందం సుఖం లేదు. భగవంతుణ్ణి, ఈ జగత్తు మొత్తాన్నే భగవంతుడిగా భావించు, ధ్యానించు అన్నది. దాన్ని విశ్వరూప ధ్యానం అన్నాం. 11వ అధ్యాయం చూడబోతున్నాం మనం. విశ్వరూప దర్శనం అంటే ఏమిటి అర్థమైందా? ఇప్పుడు అంతటా భగవంతుడే ఉన్నప్పుడు అన్నిట్లో ఆయనే కదా ఉన్నాడు. ప్రహ్లాదుడు అదే అన్నాడు, అందుగలడిందులేడని సందేహము అనదు. నాకు అన్నీ భగవంతుడే అనే భావనలో ఉండాలి ఇప్పుడు. అన్ని రూపాలు ఆయనవే, అన్నీ ఆయనగానే కనపడుతున్నాడు. ఇందులోనూ ఆయనే ఉన్నాడు, పుష్పంలో ఆయనే ఉన్నాడు. ఎందుకంటే అంతటా ఆయనే కదా ఉన్నది. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఇది నేను భగవంతుడు అంటే ఆయన ఏమన్నా నాలుగు చేతులు ఉన్నాయా విష్ణుమూర్తి అనడానికి? ఏమిటండి మైకును చూసి విష్ణుమూర్తి అంటారు? నేను విష్ణుమూర్తి అనలే, మైకు మైకే. ఆయన శక్తి, ఆయన విభూతి మైక్ రూపంలో ఉన్నది అంతే. నువ్వు ఆ రూపమే సత్యం అనుకున్నావు. ఆయనే అంటాడు అన్నీ నా రూపాలే అన్నాడు ఆయన. కనుక నేనేం చేయాలి ఇప్పుడు? ఇది కూడా ఆయనే, పుష్పం ఆయనే, క్లిప్పు ఆయనే, ఎందుకంటే అన్నీ ఆయనే కనుక. అప్పుడు నేనేం చేయాలి? క్లిప్పుని భగవంతుడిగా, పుస్తకాన్ని భగవంతుడిగా, వస్త్రాన్ని భగవంతుడిగా. ఏది భగవంతుడు కాదు ఇప్పుడు చెప్పండి? అందుకే రూపాయి నోటు మీద కాలు పెడితే కళ్ళకద్దుకుంటాం, పుస్తకం మీద కాలు పెడితే కళ్ళకద్దుకుంటాం, ఏ వస్తువుకైనా కాలు తగిలితే కళ్ళకద్దుకుంటాం మనం. ఏ వస్తువుకి చీపిరికి కాలు తగిలినా కళ్ళకద్దుకుంటాం. ఏమండి చీపిరికి లక్ష్మి అనేవాళ్ళు ఎవరిని ఉన్నారా ప్రపంచంలో? బ్రూమ్ స్టిక్, దుమ్ముని ఊడ్చేదాన్ని లక్ష్మి అంటావంటే. చిన్నప్పుడు మా ఇంట్లో మన ఇళ్లల్లో చీపిరికి కాలు తగిలితే కొట్టేవాళ్ళు. చీపిరికి కాలు తగలకూడదు, చీపురు లక్ష్మి. ఇదేమిటండి ఇంతకంటే పైత్యం అని ఉంటుందా? మనం పైత్యం అనం, చూసేవాళ్ళకి అది పైత్యం కనిపిస్తుంది. మహాలక్ష్మి ఉంటుంది, చీపురిట మహాలక్ష్మిట. ఎక్కడండి ఎంత ఆలోచన ఇది చూడండి. అసలు విన్నారా అసలు ఆ విషయం, ఆ మాట విన్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చీపురిని మహాలక్ష్మి అంటారు ఏమిటని ఆలోచించారా? మేము ఎప్పుడు అడగలేదు అమ్మని, ఏమిటమ్మా చీపురిని పోయి మహాలక్ష్మి అంటావు అంటే అడగలే. ఈరోజుకి చీపురిని లక్ష్మిగానే చూస్తాం. ఇప్పుడు అర్థమైంది తర్వాత, ఎందుకంటే అప్పుడు శ్రద్ధగా అమ్మ చెప్తే విన్నాం, ఆ చీపురిని కూడా లక్ష్మిగానే భావిస్తాం. ఇప్పుడు తెలిసింది, ఎందుకంటే అంతా దేవుడే కదా. అందుకని అమ్మని పోయి మనం అడగలేదు, పాప అమ్మకి తెలియదు. అమ్మ చెప్పింది, ఏ రూపాయి కాలు, రూపాయి మీద కాలు పెడితే కళ్ళకద్దుకో లక్ష్మి అంది. ఏ పేపర్ అని చెప్తే అడిగామా, మనను అడగలే. అమ్మ లక్ష్మి అన్నదంటే లక్ష్మి అంతే. ఇప్పుడు తెలిసిందా ఎందుకో? అంతటా భగవంతుడే ఉన్నాడు కనుక మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు భగవంతుడే కనుక మనం అన్నింటినీ ఆరాధిస్తాం. ఇది విశ్వరూప ధ్యానం, డివినైజేషన్ అంటారు. ఇది చాలా కష్టం రావడం. అలా నీకు వచ్చిన రోజే నువ్వు తర్వాత అరూపానికి రాగలుగుతావు. అరూప మనసు ఆయనకి రూపం లేని ఆయన్ని తెలుసుకోవాలంటే నువ్వు నీ బుద్ధి ఎంత సూక్ష్మంగా వెళ్ళాలి. అలా సూక్ష్మంగా వెళ్ళాలంటే నీకు మనస్సు విశాలం కావాలి. మానసికంగా నువ్వు బాగా ఎదగాలి. మనస్సు రాగ ద్వేష సంకుచితాలతో ఉండకూడదు. ఆ రాగద్వేషాలని ఉన్నంతసేపు కూడా డిస్టర్బ్ అవుతూనే ఉంటావు నువ్వు. అందుకని మనస్సు మొదటి ప్రయోజనం విశ్వరూప ధ్యానం వల్ల నాలో ఉన్నటువంటి సంకుచితత్వం పోతుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మైండ్, మనస్సు విశాలంగా ఉండాలి. ఎవిది చూసినా, ఎక్కడ చూసినా, ఏం చూసినా కూడా భగవత్ స్వరూపమే అన్నారు. ఆ భావన కావాలి. అది రావాలి అంటే మనలో రాగద్వేషాలు తగ్గాలి. రెండవ ప్రయోజనం, మొదటి ప్రయోజనం మనస్సు విశాలత, రెండవ ప్రయోజనం మనసులో రాగద్వేషాలు పూర్తిగా పోవు, కానీ వాటిని కొంచెం సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఏం చేస్తాం, నీళ్లు పోస్తాం. అందుకని మన రాగద్వేషాలు కొంచెం నీళ్లు కలపాలి, డైల్యూట్ చేయాలి. లేకపోతే కొంతమంది అంటే నాకు ఇష్టం, కొంతమంది అంటే ద్వేషం, ఈవిడంటే నాకు ఇష్టం, ఆయనంటే నాకు ఇష్టం లేదు, ఇదంటే నాకు ఇష్టం, అదంటే నాకు ఇష్టం లేదు, ఇట్లా ఇష్ట ఇష్టాలతోనే మనం సతమతం అయిపోతూ ఉంటాం ఉదయం నుంచి రాత్రి దాకా. ఒక వస్తువులేంటి, ఒక మనుషులేమిటి, మన జీవితాంతం ఇట్టగా జరిగిపోతున్నది కదా. ఇవి తీవ్రంగా ఉండే కొద్దీ మనస్సు అలజడి. ఎందుకని అంత రాగద్వేషాలు ఎందుకు మనకు? కనుక తగ్గించుకో. కృష్ణుడు ఏం చెప్పాడు, రాగద్వేషం వ్యవస్థితవు ఉంటాయి, లేకుండా ఉండవు, కానీ వశం నా ఆగచ్చేది, వాటికి వశుడి కావాలి. వెంటనే అక్కడే మానిటర్ చేయాలి, మెటల్ డిటెక్టర్ పెట్టినట్టు చెక్ చేస్తాడు వాడు. ఏదన్నా అంటే కీయని శబ్దం వస్తుంది. మనం పోయేటప్పుడు అందులో ఏదన్నా ఉంటే వాడికి కీయని శబ్దం వస్తుంది, పట్టుకుంటాడు వెంటనే. అట్లా పట్టుకోవాలి మనం. మనకు భయం, రాగ ద్వేష, కోపం, అనుమానం ఇవన్నీ వచ్చినప్పుడు ఎక్కడో ఏదో మన దగ్గర కొంచెం అంత రెడ్ లైట్ వెలగాలి, బిప్ 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 అని. అప్పుడు భగవంతుడిని తలుచుకోవాలి. నో, మనకు ఏ దేని మీద అయితే ద్వేషం కలుగుతున్నదో, ఎవరి మీద అయితే, ఎవరి తప్పుల మీద అయితే మనకు కోపం వస్తుందో, వాళ్ళనే భగవంతుడిగా భావించాలి, వాళ్ళనే ఎక్కువ భావించాలి. మనకిష్టమైన దాన్ని భావించడం పెద్ద కష్టం కాదు, చాలా కష్టం. ఏ పదార్థాన్నైతే, ఏ వస్తువునైతే మనం ద్వేషిస్తున్నామో దాన్ని నమస్కారం చేయడం నేర్చుకోవాలి మానసికంగా. ఎవరి మీద అయితే మనకు కోపం వచ్చి మాట్లాడకుండా విరుసుకొని ఉంటాం చూసారా, వాళ్ళతో లేకపోతే మనల్ని తినేస్తుంది ఈ ద్వేషం అనేటువంటిది. ఇవన్నీ చేయనంతసేపు ఈ శాస్త్రం పోదు లోపలికి, గుర్తుపెట్టుకోండి. ఇవి చెప్పనంత వరకు గురువు గారు శిష్యుడికి, శిష్యుడు ఆచరించినంత వరకు పుస్తకంలోనే ఉంటుంది జ్ఞానం అంతా, ఇక్కడికి రాదు. సంవత్సరాలు విన్నా, జన్మ జన్మలు విన్నా కూడా, ఎన్ని ఉపనిషత్తులు చదివారండి, 11 ఉపనిషత్తులు చదివామండి, పేర్లు చెప్పమంటే చెప్పలేము. ఏముంది పెద్ద గొప్ప మనకు ఉపనిషత్తుల పేర్లు ఏమిటో చెప్పమంటే ఉండండి చెప్తా, కొంచెం ఆలోచించుకుంటాం. పేర్లు జ్ఞాపకం లేకపోయినా ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో చెప్పినటువంటి విలువలు, నీలో ఎలా ఉండాలని చెప్పినది ఒక్క కొంచెం అవును వచ్చినా కూడా నీకు అన్నీ వచ్చినట్లే. అది కావాలి ఉపనిషత్తుకి. అర్థమైందా? ఇప్పుడు మనకు విశాలత కావడం కోసం ఇప్పుడు మొదటి అధ్యాయంలో 6 బ్రాహ్మణాల్లో 3 బ్రాహ్మణాలు బాగా ఉపాసనలు, 4వ బ్రాహ్మణంలో జ్ఞానం, బ్రహ్మవిద్య ఉన్నది, ఉపాసన ఉన్నది. కనుక ఇప్పుడు ఈ ఉపాసన వలన మనకు ఆ విష్ణు సహస్రన సుర నర ఖగ గోభోగి గంధర్వ దైత్యై అన్నాడు. ఈ సురులు, దేవతలు, మనుషులు, పక్షులు ఇవన్నీ కూడా దేవుడే అన్నారు. ఆ శ్లోకం గుర్తు చేసుకోవాలి మనం. అది విశ్వరూప ధ్యానం అంటారు. ఇక్కడ మనకి ఏమిటి మొదటిది ధ్యానం అంటే, ఈ నామరూపాలన్నీ మనం చూసేది, దాని వెనుక భగవత్స్వరూపాన్ని మనం భావిస్తున్నాం. ఈ అపరాప్రకృతి చూసేది అపరాప్రకృతి, దాని వెనుకాల భగవంతుడు సూక్ష్మంగా ఉన్నాడు రూపం లేకుండా. ఆ రూపం లేని దాన్ని పట్టుకోవాలంటే రూపం ఉన్నదాన్ని పట్టుకోవాలి మొదట. ఆ రూపం ఉన్నదాన్ని ఆరాధించాలి, ఆ భావన రావాలి. అందుకని ప్రతిదాన్ని గౌరవంగా చూడటం నేర్చుకోవాలి ముందు. ప్రతి ఒక్కరిని, ప్రతి వాళ్లను, ప్రతి వస్తువుని గౌరవంగా, రెస్పెక్ట్, అలా గౌరవంగా చూడటం మొదలు పెడితే కనీసం తర్వాత విశ్వరూప ధ్యానం అవన్నీ చేయొచ్చు. అసలు లెక్కలేకపోతే మనుషులన్నా లెక్కలేదు, వస్తువులన్నా లెక్కలేదు, ఏంది అన్ని తీస్తే వాళ్ళకి ఏమున్నట్లు చెప్పండి. అందుకని వస్తువులను జాగ్రత్తగా వాడడం, మనుషుల్ని కూడా గౌరవంగా మాట్లాడటం, ప్రేమతో మాట్లాడటం. వాళ్ళు వీళ్ళు అట్లా బేరీజ్ వేయకూడదు. అలా వేస్తున్నది అంటే మనస్సును వెంటనే దాన్ని కడిగేసేయాలి, రా నీకు ఇవాళ స్నానం చేయిస్తా కూర్చో అని చెప్పి మనస్సుని వాషాఫ్ చేయాలి. ఇవన్నీ చేయనంత వరకు మనకు శాంతి రాదు. ఎందుకంటే శాస్త్రం ఎక్కదు, శాస్త్రం ఎక్కితే శాంతి వస్తుంది. శాస్త్రం ఎక్కాలి అంటే ఇవన్నీ కడగాలి, ఇక్కడ క్లీన్ చేయాలి. క్లీన్ చేయకుండా రాదంట. క్లీన్ చేయడానికి మార్గం ఏమిటంటే ఉపాసన, విశ్వరూప ధ్యానం. ఏకరూపాన్ని నుంచి విశ్వరూపానికి రావాలి. రాగద్వేష డైల్యూషన్, మైండ్ ఎక్స్పాన్షన్, డైల్యూషన్ ఎక్స్పాన్షన్, మెంటల్ ఎక్స్పాన్షన్, మానసిక విశాలత, రాగద్వేష డైల్యూషన్ తగ్గించుకోవడం. డైల్యూషన్ అంటే ప్రతి క్షణం, ప్రతి క్షణం నేను నా మనస్సుని మానిటర్ చేస్తూ ఉండాలి. లేకపోతే సమయం అయిపోతూ ఉంది, సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి, నేను ఎక్కడున్నానంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, కదలదు, మెదలదు, రాయిలాగా. బాగా ఇచ్చారు నీ డోస్ అంటుంటారు అప్పుడప్పుడు స్టూడెంట్స్, ఈరోజు బాగా డోస్ ఇచ్చారు, మళ్ళీ అంతే నెక్స్ట్ ఈ వైకి వచ్చేటప్పటికి మర్చిపోతాం, ఎప్పటి డోస్ అప్పుడే. సరే, మొదటి ఉపాసన చూస్తాం. ఇప్పుడు అశ్వాన్ని గురించి, ఒక అశ్వమేధ యాగంలో అశ్వాన్ని ఉపయోగిస్తారు. ఆ అశ్వం, ఇప్పుడైతే మనం ఆవును చూస్తే అక్కడ ఒక్కొక్క దేవతను చూస్తాం మనం, బొమ్మలు ఉంటాయి చూసారు ఆవుని మీద, అలాగే ఇక్కడ గుర్రాన్ని గురించి చెప్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి తర్వాత, ఇంకా విపులంగా కావాలంటే ఊరికే మనకి సారాంశం చెప్తాను. ఎందుకంటే ఉపాసన నుంచి మనం జ్ఞాన విషయానికి వెళ్ళాలి, ఉపాసనలన్నీ కూడా విశ్వరూప ఉపాసననే. గుర్రంలో దాని కళ్ళు వర్ణన అంటే, గుర్రంలో ఈ విశ్వాన్ని చూడాలి, దానికి వెనకాల భాగం, వీపు భాగం, కళ్ళు, చెవులు, దాని తోక, దాని కాళ్ళు, ఇవన్నీ కూడా విశ్వరూపంతో పోల్చారన్నమాట. సూర్యుడు ఆ గుర్రంలోనే చూడాలి, చంద్రుణ్ణి ఆ గుర్రంలో ఒక భాగం, పర్వతాలు, నక్షత్రాలు అన్నీ ఆ గుర్రంలోనే. మొత్తం ఒక వస్తువును తీసుకొని ఆ గుర్రంలోనే ఇవన్నీ చూడాలి. ఏవన్నీ చూడాలి? పర్వతాలు, నదులు, కొండలు, చెట్లు, చేమలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, మేఘాలు, భూమి, ఏవైతే అన్నీ చూస్తున్నా అన్నీ ఆ ఒక్క గుర్రంలో చూడాలి. ఇప్పుడు ఆ గుర్రంలో ఏం చూస్తున్నాను నేను? విశ్వరూపాన్ని చూస్తున్నాను. చూస్తారా ఏమండి గుర్రంలో విశ్వరూపాన్ని చూడటం అంటే? చూస్తాను, పసుపులో వినాయకుడిని చూడలే, అట్లాగే భావిస్తాను. ఒక గుర్రంలో మామూలు గుర్రం అని కాదు, ఇక్కడ అశ్వమేధ యాగంలో పవిత్రమైనటువంటి గుర్రాన్ని భావించి ఆ గుర్రంలో విశ్వాన్ని నేను తిలకిస్తాను. ఎట్లాగైతే ఆవులో మనం అన్ని దేవతలని, అన్ని లోకాలను, అన్ని పంచభూతాలని చూసామా లేదా? ఆ పిక్చర్ ఉంటుంది చాలా చోట్ల, కొన్ని చోట్ల గుర్రాన్ని మీద కూడా ఉంటుంది. అది ఇక్కడ చెప్పింది మొదటి బ్రాహ్మణంలో. దీన్నే అశ్వబ్రాహ్మణం అన్నారు. ఎందుకంటే అశ్వాన్ని గురించి వస్తుంది మొదట. పోయి 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 బృహదారణ్యకోపనిషత్తు గుర్రాన్ని గురించి చెప్తుంది ఏమిటండి అన్నాడు. ఎందుకంటే గుర్రంలో నువ్వు విశ్వం మొత్తాన్ని తిలకించు అన్నది. అప్పుడు విశ్వరూప ధ్యానం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే కొండలు ఇట్లా చూడలేవు కదా పైకి పోయి, ఆకాశాన్ని చెత్తసేపు చూస్తే మెడకాయ నొప్పి వస్తుంది. భావించు కొండని, భావించి ఇందులో జెండాలో దేశాన్ని భావించావా లేదా? ఏమండి మూడు రంగుల పేలికలు, తెలుపు, ఆకుపచ్చ, కాషాయం, అందులో దేశాన్ని ఎట్లా చూసావు? అలాగే ఇది కూడా గుర్రంలో ఈ ప్రపంచంలో చూసే వస్తువులన్నీ చూడాలి. ఇది అశ్వబ్రాహ్మణం అని, అశ్వాన్ని విశ్వరూప ఆలంబనంగా, విశ్వరూపాన్ని అశ్వాన్ని ఆలంబనంగా తీసుకున్నాం. ప్రతి భాగంలో ఆ విశ్వాన్ని తిలకించాలి. అందులో విశ్వంలో ఏమేమైతే ఉన్నాయో అని అందులో తిలకించాలి, మనసులో భావించాలి. ఇది మొదటి బ్రాహ్మణం. నేను చెప్పేవన్నీ హైలైట్స్. హైలైట్స్ అంటే తెలుసు కదా, ఇంటికి వెళ్ళి మీరు చదువుకుంటే బాగా అర్థమవుతుంది, చదవండి. రెండవ బ్రాహ్మణంలో వైదిక అగ్ని, అగ్నికి ముందు భాగం, అగ్నికి వెనుక భాగం, దిక్కులు ఉన్నాయి కదా 10 దిక్కులు. తూర్పు ఏమిటంటే అగ్నికి ముందు భాగమే తూర్పు, అగ్నికి వెనుక భాగమే పడమర, అగ్నికి కుడి భాగమే దక్షిణం, అగ్నికి ఎడం భాగమే ఆ దిక్కు, ఏది ఉత్తరం దిక్కు. పైన స్వర్గం, కింద పాతాళం, అగ్నికి లోకాలన్నీ చూడాలి. ఆ అగ్నిలోనే దేవతలు, అగ్నిలోనే సూర్య చంద్రాదులు అన్నీ అగ్నిలో చూడాలి, వైదిక అగ్నిలో. మనం దీపారాధన చేసినప్పుడు కూడా, ఇప్పుడు వైదిక అగ్ని హోమకుండాలు ఏం చేయం కదా మనం, దీపంలో కూడా చూడవచ్చు భావన. ఇది ఈ ఆలంబనం, అగ్ని ఆలంబనం మీద విశ్వరూప ఉపాసనం రెండవ బ్రాహ్మణం మొదటి అధ్యాయంలో. మూడవ బ్రాహ్మణంలో హిరణ్య గర్భ ఉపాసనం. హిరణ్య గర్భం అంటే సూక్ష్మ ప్రపంచం. సూక్ష్మ ప్రపంచం కంటికి కనపడదు, సూక్ష్మమైనది కంటికి కనపడదు. మన మనసు కంటికి కనపడుతుందా? సూక్ష్మం కదా శరీరం, సూక్ష్మ శరీరం, మనస్సు, ఇవన్నీ శక్తి, ఇంద్రియ శక్తులన్నీ కనపడవు మనకు. హిరణ్య గర్భుడు సూక్ష్మ ప్రపంచం, అది కనపడదు మనకు. కనుక సూక్ష్మమైన దాన్ని మనం ధ్యానించాలి. మన ఆలోచనలన్నీ కూడా సూక్ష్మం. ఇప్పుడు గ్రంథాలయంలో వెళితే పుస్తకాల్లో ఇది స్థూలం, పుస్తకం స్థూలం, అక్షరాలు స్థూలం, కంటికి కనపడుతున్నాయి కనుక స్థూలం. ఇప్పుడు పుస్తకంలో ఉన్న జ్ఞానం సూక్ష్మం, కంటికి కనపడదు, అది హిరణ్య గర్భుడు. అంటే కంటికి కనపడనటువంటి హిరణ్య గర్భుడు ప్రాణశక్తి, ప్రాణం కనపడదు. ఆ ప్రాణశక్తి సమష్టి ప్రాణమే హిరణ్య గర్భుడు. ఎంత గొప్పవాడు హిరణ్య గర్భుడు. ప్రాణం అంటే చూడండి, కళ్ళు చెడును చూస్తాయి, మంచి చూస్తాయి, ముక్కు మంచి వాసన చూస్తుంది, చెడు వాసన చూస్తుంది, చెవులు మంచి వింటాయి, చెడు వింటాయి, అట్లా ప్రతి ఇంద్రియం మంచి చెడు ఉన్నాయి వాటికి. కానీ ప్రాణం, మంచి ప్రాణం చెడు ప్రాణం అన్నదే ఉండదు. ప్రాణం ఎప్పుడు శుద్ధమే. కనుక అటువంటి ప్రాణం, సూక్ష్మమైన ప్రాణం మీద ధ్యానం చేయాలి, హిరణ్య గర్భుడి మీద ధ్యానం చేయాలి. సమష్టి ప్రాణ శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, ప్రాణం ఉండడం వల్లనే ఇవన్నీ కూడా మనకు పనిచేస్తున్నాయి. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? సూక్ష్మమైన దాని మీద చేస్తే సూక్ష్మ బుద్ధి, సూక్ష్మ విషయాన్ని తెలుసుకోవటం. ఇలా సూక్ష్మంగా తెలుసుకున్నప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మని తెలుసుకుంటాం. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అరూపమైనటువంటి ఆత్మకు వెళతాం. చూసారా, ఆత్మ విషయానికి వస్తాం. ఇప్పుడు మనం ఎంత దూరంలో ఉన్నామో తెలిసిందా? ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఇది తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది మనకు. శాస్త్రానికి వచ్చిన తర్వాత మనకు తెలిసేది ఏమిటయ్యా అంటే, మనం ఎక్కడున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఏమి ఆలోచించాలి, ఏమి ఆలోచిస్తే ఏం పొందుతాం, ఏం పొందితే మనకు శాంతి సుఖం వస్తుందని తెలుసుకోవడానికే ఇన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే నిరుత్సాహపడకూడదు, శ్రద్ధ కావాలి, భక్తి కావాలి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అంటారు కదా. మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం, ఎలా చదువుతున్నాం, ఏ విధంగా మనం చదువుతున్నాం, దీన్ని బట్టి మనకు ప్రయోజనం కూడా వస్తుంది అంతే కదా. నేను చదువుతూనే ఉన్నానండి, చదువుతూనే ఉన్నానండి. ఎట్లా చదువుతున్నావు? చదవలసిన విధంగా చదువుతున్నావా? సమయాన్ని ఎట్లా ఇస్తున్నావు? సమయాన్ని ఇస్తున్నావు, నీ మనస్సు ఎంత దాని మీద ఏకీకృతమైంది అది చూస్తున్నావా? ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఎక్కడ ఉన్నామని చెప్తున్నది శాస్త్రం. చూడండి, మనకు ఏమి తెలియదో, మనం ఏం తెలుసుకోలేదో చెప్పి పాపం మనల్ని నడిపిస్తున్నది శాస్త్రం. అటువంటి శాస్త్రం అత్తకి ఏమిస్తాం మనం చెప్పండి? ఎలా రుణం తీర్చుకుంటాం? ఇంత తెలియదని నాకు తెలియడానికి శాస్త్రం చదవాలి. చాలామందికి బాధ, మాకు చాలా తెలియలేదండి అని. ఇప్పుడన్నా తెలుసుకో, ఇప్పుడన్నా తెలుసుకో, నష్టమేముంది తెలుసుకుంటే? ఇంకా అంత అయిపోయింది రండి, ఇప్పుడేం తెలుసుకుంటాం? అది ఎందుకు మళ్ళీ ఆ మాట? మళ్ళీ తెలుసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ జన్మ అంతే అవుతాం కదా. ఇప్పుడైనా తెలుసుకోవాలి కదా, కనీసం తెలిసినంతవరకు తెలుస్తుంది, వచ్చినంతవరకే వస్తుంది. అట్లయినా చదవచ్చు కదా, అలా చదువుతారు చాలామంది. సరే, అది ప్రయోజనం, ఆ బ్రహ్మని మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఉపనిషత్తు ఏం చెప్తున్నది? మనం ఎప్పుడు చూసేటటువంటిది 24 గంటలు మనకు తెలిసేటటువంటిది, చూసేటటువంటిది, వినేటటువంటిది, ఇవన్నీ కూడా సత్యం కాదంటుంది. చూడండి, ఉపనిషత్తు చెప్పేది ఎట్లా ఉంటుంది? అసలు ఇది మనకు ముంగుడు పడదు. ముందు నువ్వు ఏదేది చూస్తున్నావో, ఏమేమి తింటున్నావో, ఏమేమి వింటున్నావో, ఏమేమి ముట్టుకుంటూ తాకుతున్నావో, ఏమేమైతే నువ్వు అనుభవిస్తున్నావో, అవన్నీ సత్యం కాదు. ఇదెక్కడి గొడవ అండి. ఇంకా తర్వాత ఆపలే ఉపనిషత్తు ఏం చెప్తుంది, నువ్వు ఏదైతే చూడడం లేదో, నువ్వు ఏదైతే వినడం లేదో, నీకు ఏదైతే కంటికి కనపడడం లేదో, నీ మనసుకు ఏదైతే తెలియదో అది సత్యం అంటుంది, అది పరమ సత్యం అంటుంది. మరి ఈ విషయం మనం అర్థం కావాలంటే మనం ఎదగాలా లేదా? ఇప్పుడు ఉపనిషత్తు తప్పుందామా, మనం తెలుసుకుని తప్పుందామా, పోనీ ఒప్పుకుందామా ఉపనిషత్తు చెప్పేది? ఏం చేద్దాం? పూర్తిగాను ఒప్పుకోలేము, ఎందుకంటే నాకు కనపడేవన్నీ నాకు సత్యంగా కనపడుతున్నాయి, నాకు కనపడని ఏదో సత్యం అంటుంది అది నాకు తెలియదు. పూర్తిగాను ఒప్పుకోలేము. పోనీ పూర్తిగా నిరాకరిద్దామంటే అయ్యో వేదం, దేవుడు చెప్పిన వాక్ కాదని అనలేము, వదలలేము దీన్ని, అటు కాదనలేము. ఎట్లా ఉందంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుంది. ఇంగ్లీష్లో చెప్తారు కదా, కట్ ద కేక్, అంటే కట్ చేయకూడదు, కేక్ని కట్ చేయకూడదు, తినచ్చు. కట్ చేయకుండా ఎట్లా తింటావు? కట్ చేస్తేనే కదా తింటావు. యు కట్ అండ్ ఈట్ అన్నట్టు. అట్లా ఏవేవో చెప్తుంటారు కొన్ని కొన్ని సామెతలు, అది కాదు ఇది కాదు. ఎవడో గంజి తాగేటప్పుడు మీసాలకి తగలకుండా తాగన్నాడు. మీసాలు ఉన్నప్పుడు గంజి తాగేటప్పుడు మీసాలకి తగలకుండా ఎట్లా ఉంటుంది? ఇట్లాంటి రకరకాలు శాస్త్రంలో ఎన్నో చెప్తుంటారు, రకరకాల నానుడి. ఇప్పుడు ఏమంటారు చివరికి అంటే, ఏమన్నా చేసుకో ఉపనిషత్తు అంటుంది, నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు చేసుకో, నాకు చెప్పే సత్యం ఇది, నేను చెప్పేస్తాను, నువ్వే, నేను మార్గం చెప్పాను, పద్ధతులు చెప్పాను, నువ్వు ఆచరించుకో, గురువు దగ్గరికి వెళ్ళి చదువుకో, తెలుసుకో అంటుంది ఉపనిషత్తు. ఎప్పుడు తెలుసుకుంటావో నీ ఇష్టం, నువ్వు ఎంత తేలిగ్గా తొందరగా పరిగెడతావో, నడుస్తావో, లేదా తాబేలుగా వస్తావో, మెల్లిగా నీ ఇష్టం అంటుంది. అది చూడండి, ఆ కంటికి కనపడని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పుణ్య పాపాలకు అతీతమైనటువంటి అరూపమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మనకు ఉపనిషత్తు అనేక రకాలుగా సహాయపడుతోంది ఉపాసనల ద్వారా. తర్వాత ఉపాసనం 3వ బ్రాహ్మణంలో హిరణ్య గర్భ ఉపాసనం, 2వ బ్రాహ్మణంలో అగ్ని ఉపాసనం, 1వ బ్రాహ్మణంలో అశ్వ ఉపాసనం, అన్నిటి మీద విశ్వరూప దర్శనమే. 4వ బ్రాహ్మణంలో వేదాంతము చెప్పబడింది, పురుష విధ బ్రాహ్మణం అని చెప్పబడుతోంది. చాలా ముఖ్యమైన మంత్రాలు వస్తాయి అక్కడ, అది వచ్చే వారం చూద్దాం. మొదటి 4వ బ్రాహ్మణంలో మొదటి మంత్రం, ఆత్మైవేద మగ్రం ఆసీత్ పురుష విధ అని మొదలవుతుంది మంత్రం 26వ పేజీలో. అది వివరంగా వచ్చే వారం చూస్తాం. కనుక ఈ స్థూల శరీరాన్నించి, సూక్ష్మ శరీరాన్నించి, పంచకోశాలు దాటి అంటే వీటన్నిటికి అతీతంగా ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, ఎక్కడైతే పుణ్యం పాపం రోగం వ్యాధి ముసలితనం ఇవన్నీ లేవకుండా ఉన్నదో ఆ స్థితి, అది నా నిజస్వరూపం. దాన్ని తెలుసుకోవడానికి అహర్నిశలు కృషి చెయ్యాలి. మన ప్రయత్నంతో మనం తెలుసుకోవాలి. అందుకని ఈశ్వర కృప, శాస్త్రకృప, గురుకృప, ఆత్మకృప, నాలుగు కృపలు ఉంటే కానీ మనకు లభించదు. అందుకని మనం ఏం చేయాలి, తీవ్రమైన సంకల్పం చేసుకోవాలి. మనస్సులో తీవ్ర సంకల్పం చేసుకోవాలి, నిర్ణయం. ఏ నిర్ణయం, నాకు ఈ జీవితంలో జీవన్ముక్తి కావాలి, పొందాలి. అది పొందడానికి మార్గం చూపించు అని చెప్పి భగవంతుణ్ణి ప్రతిక్షణం అడగాలి. భగవంతుణ్ణి అడుగుతూ శాస్త్రంతో ఉంటూ గురువు సాన్నిధ్యంలో గురువుగారి బోధనలతో మనం త్వర త్వరగా మన యొక్క ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనం తెలుసుకుంటే దిగులు లేదు, చింత లేదు, ఏమీ ఉండదు. ఆనందో బ్రహ్మ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.